భద్రం కర్ణేభిశృణుయామదేవా భద్రం పశ్యేమాక్షభిర్యజత్రా స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః వ్యశేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం శాంతి శాంతి శాంతిః మూడవ కారిక విశ్వో హి స్థూల భూం నిత్యం తైజసః ప్రవివిక్త భుక్ ఆనంద భుక్స్తథా ప్రాజ్ఞః త్రిథా భోగం నిబోధత ఆరు మంత్రాలు పూర్తి చేశాం. ఈ ఆరు మంత్రాలకి కారికలు గౌడపాదుల వారు చెప్తున్నారు. మొదటి కారికలో మొదటి ఐదు కారికలు మూడు నాలుగు ఐదు మంత్రాల మీద వివరణ. మూడు నాలుగు ఐదు మంత్రాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కారికల్లో వివరిస్తున్నారు. తర్వాత ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది కారికల్లో ఆరవ మంత్రాన్ని చెప్పబోతున్నారు. అంటే ఆరు తర్వాత ఏడవ మంత్రం వస్తుంది. ఆరు ఏడు ఈ రెండు మంత్రాలు మూలస్తంభాలు లాంటివి మాండుక్యోపనిషత్తుకి. కనుక ఇప్పుడు ఐదు మంత్రాలకి వ్యాఖ్యానం చూస్తున్నాం మనం. ఒకటి రెండు మూడు కారికలు పూర్తి చేశాం పోయినసారి. మొదటి కారికలో బహిష్ప్రజ్ఞ విభు విశ్వ క్రిందటి వారం చెప్పాను. ఇక్కడ ఈ కారికల్లో పాదత్రయం గురించి చెప్తున్నారు. పాదత్రయ సారాంశం మొదటి కారిక. రెండవ కారికలో స్థానత్రయాన్ని గురించి చెప్తున్నారు. మూడవ కారికలో భోగత్రయం. నాలుగవ కారికలో తృప్తిత్రయం. ఈ పాదత్రయాలు ఏమిటి అని చెప్తే బహిష్ప్రజ్ఞ విశ్వ. మొదటి పాదం విశ్వ అన్నాం. ప్రథమ పాదం విశ్వ. రెండవ పాదం తైజస అని పేరు. మూడవ పాదం ప్రాజ్ఞ అని పేరు. ఈ విశ్వ అనే పేరు కలిగినటువంటి ఈ ఆత్మ విశ్వాత్మ అన్నాం. విశ్వాత్మ తైజసాత్మ ప్రాజ్ఞ ఆత్మ. ఒకే ఆత్మ జాగ్రత్ స్వరూపంలో అంటే జాగ్రత్త అవస్థయందు ఆత్మనైనటువంటి నేను ఇలా కూడా చెప్పచ్చు. సాధారణంగా ఇలా చెప్తే కొంచెం అర్థం చేసుకోలేరని చెప్పి ఏం చెప్తామంటే ఆత్మ ఈ స్థూల శరీర అభిమానిగా ఉన్నప్పుడు జాగ్రత్త అవస్థలో ఉంటుంది, దానికి విశ్వ అని పేరు అని చెప్తారు. ఇలా చెప్తే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది, ఎందుకంటే నేను ఆత్మ అని చెప్పాలంటే ధైర్యం ఉండదు కదా. అందుకని గురువులు కూడా చెప్పరు, స్టూడెంట్స్ మళ్ళీ వస్తారో లేదో క్లాసుకని. మీరు వస్తానంటే నేను చెప్తాను, లేకపోతే ఆత్మ అని చెప్తాను. ఏం చేద్దాం చెప్పండి. ఇప్పుడు నేను ఆత్మస్వరూపాన్ని అన్నప్పుడు అంటే క్రొత్తగా వచ్చి కూర్చుంటారు కదా క్లాసులో, వాళ్ళకి అర్థం కాదు. అందుకోసం అని చెప్పి ఆ ఆత్మ అని చెప్తుంటారు. సరే, ఆత్మనైనటువంటి నేను చైతన్య స్వరూపాన్ని ఉనికి ఎరుకనైన నేను, నాకు రూపం లేదు, ఉనికి ఎరుకనైనటువంటి నేను, రూపం లేని నేను, ఈ శరీరం స్థూల శరీరం నంద అభిమానిగా ఉన్నప్పుడు జాగ్రత్త అవస్థలో విశ్వ అని పేరు కలిగి ఉన్నాను, అప్పుడు బహిష్ప్రజ్ఞుడిగా ఉన్నాను. మొదటి కారికలో చూడండి, బహిష్ప్రజ్ఞ అంటే బాహ్యమైన విషయాలను ప్రజ్ఞ కలిగి ఉన్నాను. బాహ్య విషయాలు, రూపాలు, శబ్దాలు, రుచులు, వాసనలు ఇవన్నీ కూడా నాకు ప్రజ్ఞ అంటే జ్ఞానం కలిగి ఉంటున్నాను. కనుక నా పేరు విశ్వుడు అని పేరు. విభుహు అన్నాం అంటే అంత సమష్టిగా చూసుకుంటే నేను విభుణ్ణి, అంతటా వ్యాపించి ఉన్నాను, అన్ని శరీరాల్లో అన్ని జాగ్రత్త అవస్థలయందు నేనే అనుభవిస్తూ ఉన్నాను అన్నాడు. తర్వాత నేనే స్వప్నం కనేటప్పుడు అంతఃప్రజ్ఞ అన్నాడు. నా కలలు లోపల ఉంటాయి, అందులో కూడా అన్ని వస్తువులు చూస్తూ ఉన్నాను. కలలో ఉన్నటువంటి పదార్థాలని, శబ్దాలను, మనుషులని, జంతువులు, పక్షులు అంతఃప్రజ్ఞ అన్నాడు. లోపలి, అంత అంటే లోపల, ప్రజ్ఞ అంటే తెలుసుకుంటూ ఉన్నాను. సూక్ష్మమైనటువంటి మనస్సు ద్వారా నేను అన్నీ తెలుసుకుంటూ ఉన్నాను. నేనే సృష్టికర్తని, స్వప్నాన్ని సృష్టించాను, నేనే స్వప్నికుడిగా మారాను, స్వప్నం అనుభవించేది నేనే, స్వప్నం సృష్టి చేసింది ఎవరు? నేనే. స్వప్నం సృష్టించి నేనే స్వప్నాన్ని అనుభవిస్తూ ఉన్నాను. కానీ నేను అనుభవిస్తున్నాను అనే సంగతి జ్ఞాపకం లేకుండా స్వప్నంలో తాదాత్మ్యమైపోతాం మనం. అప్పుడు నాకు తైజసుడు అని పేరు. అంతః ప్రజ్ఞ అన్నారు. రెండవ లైన్లో ఘనప్రజ్ఞ అన్నారు. ప్రాజ్ఞ ఆత్మనైన నేను బాగా నిద్రపోయేటప్పుడు కారణ శరీరంలో ఉంటాను, అప్పుడు నాకు ప్రాజ్ఞ అనే పేరు. తృతీయ పాద, మూడవ పాదం. ఈ మూడవ పాదంలో నాకు ఘనప్రజ్ఞుడి అని పేరు. అంటే నా ప్రజ్ఞ అంతా కూడా ఘనంగా ఉంది, ఒక చోట బయటికి తెలియడం లేదు. రుచులు తెలియదు, వాసనలు తెలియదు, శబ్దాలు తెలియవు, రూపాలు తెలియవు, ఏమీ తెలియనటువంటి స్థితిలో నేను ఉంటాను. కనుక నా పేరు ఘనప్రజ్ఞ. ప్రాజ్ఞుడే ఘనప్రజ్ఞ అన్నాం. స్థూల బహిష్ప్రజ్ఞ, అంతఃప్రజ్ఞ, ఘనప్రజ్ఞ, విశ్వ, తేజస, ప్రాజ్ఞ, ప్రథమ, ద్వితీయ, తృతీయ పాద. ఇప్పుడు మూడు పాదాలు వర్ణించారు. చెప్పి ఏక ఏవ త్రిధా స్మృత, ఏక ఏవ, ఒకే ఆత్మ, ఏక ఏవ త్రిధా, మూడు విధాలుగా స్మృత చెప్పబడుతున్నది. ఒకే ఆత్మ మూడు విధాలుగా చెప్పబడుచున్నది. రెండవ కారికలో ఏం చెప్పారు? తర్వాత స్థానత్రయం చెప్తున్నారు. ఇప్పుడు అవస్థ పాదత్రయం చెప్పిన తర్వాత స్థానత్రయం ఏమిటి, ఎక్కడుంటుంది విశ్వుడు, తైజసుడు, ప్రాజ్ఞుడు అంటే ధ్యానం చేయడానికి అనువుగా దక్షిణాక్షి ముఖే విశ్వ, నీ కుడికంటి యందు ఆ విశ్వుణ్ణి ధ్యానం చెయ్యి అన్నారు. ఆత్మ ఈ స్థూల శరీరంలో ఉన్నటువంటి కుడికన్నైనటువంటి దక్షిణ అంటే కన్ను, కుడివైపు, దక్షిణ అక్షి అంటే కన్ను, దక్షిణ అక్షి ముఖ విశ్వ అన్నారు, ధ్యానించు అన్నారు. అదేవిధంగా మనసహ అంతహాతు తైజస, ఈ మనస్సు అనేది మనో అభిమాని అయినటువంటి ఆత్మస్వరూపం అనేటువంటి అహంగ్రహ ఉపాసన చెయ్యి. తైజసుడు అంటే ఎవరో కాదు, నేనే ఆత్మస్వరూపాన్ని, సూక్ష్మ మనస్సుని నేను గ్రహిస్తూ ఉన్నాను అన్నారు. మనసహ అంతః తైజసః అన్నారు. ఇది స్థానం, మనస్సు స్థానం. మొదటిది కన్ను స్థానం. స్థూల శరీరానికి కన్ను స్థానం అయితే సూక్ష్మ శరీరానికి మనసు స్థానం. మరి మూడవ పాదానికి ఏం చెప్పాలి అంటే ఆకాశే హృది స్థిత, హృది ప్రాజ్ఞ. ప్రాజ్ఞుడు ఎక్కడుంటాడు నిద్రపోయేటప్పుడు అంటే తన హృదయంలో లీనమైపోయి ఉంటాడు. హృదయాకాశం ఉంది కదా, ఆకాశే హృది, హృదయ ఆకాశమునందు అన్నీ కూడా హృదయ ఆకాశంలో లీనమైపోతాయిట. హృదయాకాశమునందు ధ్యానించాలి. కారణ శరీరం ప్రాజ్ఞుడు హృదయాకాశంలో లీనమై ఉంటాడు అని ధ్యానించాలి. త్రిధా దేహే వ్యవస్థిత, త్రిధా మూడు విధాలుగా దేహే దేహమునందు వ్యవస్థిత ఉంటూ ఉన్నాడు. మూడు స్థానాల్లో శరీరంలో మనం ఇప్పుడు ఆత్మని ధ్యానించాలి. ఆత్మను ధ్యానించాలంటే ఎక్కడ ధ్యానించాలండి అన్నాడు. నీ కుడికంటి యందు ధ్యానించు అన్నాడు. విశ్వుడిగా నీ కుడికంటి యందు లభిస్తున్నాడు, ధ్యానించు. అదేవిధంగా ఆత్మధ్యానం ఇంకో విధంగా సూక్ష్మంగా చేయాలంటే నీ మనస్సు, మనస్సు ఎక్కడెక్కడ ఉన్నదో ఆ మనస్సు ఉన్న చోటే ఎత్ర ఎత్ర మనోయాతి తత్ర తత్ర సమాధయ అన్నాడు. మనస్సు ఎక్కడికి వెళుతూ ఉంటే అక్కడ ఆత్మ ఉన్నదని తెలుసుకో అన్నాడు. ఎందుకంటే మనస్సు, ఆత్మ లేకుండా మనస్సు పనిచేయలేదు. మొదట మనసు ఇక్కడే ఉంది కదా, ఇక్కడి నుంచి అక్కడికెక్కడికి వెళుతుంది కదా, ఆ మనస్సు వెనకాలే నువ్వు పట్టుకోవాలి. ఇదే ఆత్మ అన్నారు. మనస్సు ఆత్మ కాదు, మనస్సు నడిపించేది ఆత్మ అని గ్రహిస్తూ ఉండు అన్నాడు. మనస్సు ఇప్పుడు బల్బును చూడంగానే విద్యుత్ ఉందని తెలుసుకుంటున్నారా లేదా? బల్బు వెలుగుతుంటే విద్యుత్ ఉందని తెలుసుకుంటున్నారా లేదా? ఎలక్ట్రిసిటీ కోసం సపరేట్గా వెతుకుతారా? వెతకరు కదా. బల్బు వెలుగుతున్నది అంటే విద్యుత్తు ఉండబట్టే కదా బల్బు వెలుగుతున్నది. అదేవిధంగా మనస్సు కూడా ఆలోచిస్తున్నది అంటే అక్కడ ఆత్మ ఉన్నది అని అర్థం. మనస్సు ఒక చోటను ఆత్మ ఒక చోట ఉండదు. మనస్సు ఆలోచిస్తున్నది కదా, ఆలోచనలు వస్తున్నాయి కదా. జడమైన మనసు ఎట్లా ఆలోచిస్తుంది? ఆ మనస్సులో ఆలోచనలు వస్తున్నాయి అంటేనే అక్కడ ఆత్మ ఉన్నది అని అర్థం. అందుకని చెప్తున్నారు మనస్సు అంతః తేజసః అని. చెప్పింది కారణం అదే. అదేవిధంగా ప్రాజ్ఞుడిని చెప్పామన్నమాట. ఆకాశ హృది, హృదయాకాశమునందు, నీ హృదయమునందే ఆకాశమునందే నువ్వు నిద్రపోయేటప్పుడు లయించావు చూసావు హృదయంలో, అక్కడ ఆత్మ లయం, అక్కడ ఆత్మ లభిస్తున్నది. ఉపలబ్ధి స్థానం అక్కడ ధ్యానించు అన్నారు, మూడు విధాలుగా అన్నారు. ఇది అయిన తర్వాత ఇప్పుడు భోగత్రయం చెప్తున్నాం. ఆత్మ ఎలా భోగాన్ని అనుభవిస్తున్నది అంటే సుఖాన్ని అనుభవిస్తున్నది. విశ్వహాహి స్థూల భుక్ నిత్యం, స్థూల విషయాల్ని తెలుసుకుంటూ ఉంటాడు ఆత్మ. స్థూల విషయాన్ని అనుభవిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే మాటలు, శబ్దం చెవులకు వినపడుతున్నాయి. ఇది స్థూల శబ్దం, స్థూలంగా వింటూ ఉన్నాం. బుక్ అంటే మీరు ఆ శబ్దాన్ని అనుభవిస్తున్నారు. స్థూల శబ్ద బుక్, ఈ స్థూల శబ్దాన్ని మీరు వింటున్నారు. గంటరా రెండు గంటల సేపు కూర్చొని ఇక్కడ వింటున్నారు. మీరు వినే శబ్దం సూక్ష్మమా స్థూలమా? చెవులకి బాగా వినపడుతోంది కనుక స్థూల బుక్. విశ్వహ, ఇప్పుడు మీ పేరేమిటి? విశ్వహ. స్థూల శబ్దాన్ని వింటున్నారు కదా. తైజసహ ప్రవివిక్త భుక్ అన్నారు. సూక్ష్మ శబ్దాలను వినేవాడు. కలలో సూక్ష్మ శబ్దాలు వింటారు కదా, కలలో వినే శబ్దం. స్వామిని వారి లెక్చర్ విన్నారనుకోండి తిరిగి మండి కలలో అనుకుందాం. నిద్రపోయేటప్పుడు కల వచ్చింది, కలలో మాండుక్యోపనిషత్తు వచ్చింది. ఆ శబ్దాలన్నీ మీరు వినేవన్నీ కూడా స్థూలమా సూక్ష్మమా? కళ సూక్ష్మ ఆలోచనల ద్వారా వచ్చింది కాబట్టి కళలో విన్న శబ్దం కూడా సూక్ష్మమే కనుక ప్రవివిక్త భుక్ అంటే సూక్ష్మ శబ్దాన్ని అనుభవిస్తూ ఉండేవాడు అని అర్థం. తైజసః తర్వాత ఆనంద భుక్ తథా ప్రాజ్ఞః. ఈ కోశానందాన్ని అనుభవిస్తున్నాం నిద్రలో, మంచి నిద్రలో. ప్రాజ్ఞుడు ఏం అనుభవిస్తున్నాడు? హాయిగా నిద్రపోయినాను, మంచి నిద్రలో ఉన్నాను, ఏమీ తెలియకుండా. కాలు నొప్పి, పంటి నొప్పి, కన్ను నొప్పి, ఇంటి బాధలు, ఈతి బాధలు తెలియకుండా హాయిగా 6 గంటలు 7 గంటలు నిద్రపోయినాం, ఆనందం అనుభవించాం. ఎటువంటివి ఎటువంటి కారణాలు లేకుండా ఆనందాన్ని అనుభవించాం చూడండి. నిద్రలో ఆనందం లడ్డు వల్ల వచ్చిందా? అమ్మాయి వల్ల వచ్చిందా, అబ్బాయి వల్ల వచ్చిందా, ఇంటి వల్ల వచ్చిందా, కారు వల్ల వచ్చిందా, మీ శరీరం వల్ల వచ్చిందా ఆ సుఖం, దేనివల్ల వచ్చింది సుఖం? హాయిగా నిద్రపోయినా అని అన్నారు. దేనివల్ల పోయినావు హాయిగా అంటే ఏమిటి కారణం అంటే ఏమైనా చెప్తారా? నువ్వు హాయిగా నిద్రపోవడానికి ఆ హాయిగా ఉన్నదనడానికి కారణం ఏమిటి చెప్పు అంటే ఏం చెప్పలేరు. నేను లేదు నిన్న కారు కొనుక్కున్నాను అందుకని హాయిగా నిద్రపోయినాను అంటారా? పోనీ కారు గుర్తుందా నిద్రలో హాయిగా నిద్రపోవడానికి? లేదే, లేదు లేదు, కుర్లాన్ బెడ్ కొన్నాను కొత్తది అందుకని హాయిగా నిద్రపోయినా. పోనీ కుర్లాన్ బెడ్ గుర్తున్నదా నిద్రపోయేటప్పుడు? ఆ నేను కుర్లాన్ బెడ్ మీద పడుకున్నాను అందుకే హాయిగా ఉందని అంటారా? అసలు నువ్వు పడుకున్న బెడ్డే నీకు గుర్తుండదు, ఏం గుర్తుంటుంది? ఏమీ లేకపోయినప్పుడు కూడా హాయిగా ఉన్నాము అంటే ఏమిటది? ఆనంద బుక్, ఆనందాన్ని అనుభవిస్తున్నాం ఎటువంటి సాధనాలు లేకుండా. త్రిధా భోగం నిబోధత, మూడు రకాలైన భోగాలను అనుభవిస్తున్నాం మనం. లడ్డు స్థూలం, నిద్ర కలలో లడ్డు తింటే సూక్ష్మం, నిద్రలో లడ్డు లేదు, సూక్ష్మ లడ్డు లేదు, స్థూల లడ్డు లేదు, ఏ లడ్డు లేకుండానే ఆనందంగా ఉన్నాం. ఇప్పుడు మూడు రకాల భోగాలు అనుభవిస్తున్నాం రోజు మనం. ఏమండి నా కలలు రావండి అంటారా? కలలు వచ్చినా కూడా మీకు గుర్తుండవు, కలలు రానివాడు ఎవరు ఉండరు, కలలు తప్పకుండా వస్తాయి. తర్వాత ఇంతవరకు చూసాం పోయిన వారం భోగత్రయం అయింది, ఇప్పుడు తృప్తిత్రయం, మూడు రకాలైనటువంటి తృప్తులు వస్తాయి మనిషికి చెప్తున్నారు. స్థూలం తర్పయతే విశ్వం ప్రవివిక్తం తు తైజసం ఆనందశ్చ తథా ప్రాజ్ఞం త్రిధా తృప్తిం నిబోధత. తృప్తి అంటే తృప్తి, తృప్తి అంటే ఏమిటి, ఏం ట్రాన్స్లేషన్ చేస్తారు తృప్తికి? తృప్తిగా ఉందంటాం, మన తెలుగులో కూడా ఉంది కదా పదం. ఇప్పుడు మూడు విధాలైనటువంటి తృప్తిని అనుభవిస్తున్నాం, మూడు రకాలైన భోగాలు ఉన్నప్పుడు మూడు రకాల పాదాల్లో మూడు రకాలైన తృప్తి. మెలకువతో ఉన్నప్పుడు జాగ్రత్తలో ఒక రకమైన తృప్తి, కలగనేటప్పుడు వచ్చే తృప్తి ఒక రకమైన తృప్తి, నిద్రలో వచ్చే తృప్తి మరొక తృప్తి. జాగ్రత్త తృప్తిలో కలతృప్తి లేదు, కలతృప్తిలో నిద్ర తృప్తి లేదు, నిద్ర తృప్తిలో జాగ్రత్త తృప్తి లేదు. ఒకటి ఉంటే ఇంకొకటి ఉండదు, ఉండకూడదు. జాగ్రత్త స్థితిలో క్లాస్ వినేటప్పుడు నిద్ర తృప్తి వచ్చిందనుకోండి, మాండోక్యం అవుట్. కనుక చూడండి, జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థ ఉండదు, స్వప్నావస్థలో నిద్రావస్థ ఉండదు, నిద్రావస్థలో స్వప్నావస్థ ఉండదు, జాగ్రత్త అవస్థ ఉండదు. నువ్వు ఉంటే నేను రాను అపోజిషన్ పార్టీలు అన్నమాట, ప్రతిపక్ష పార్టీలాగా ఒకడు ఉంటే ఒకడు రారు, రాలేరు. ఎందుకు తెలుసా? ఒకడుంటే ఇంకొకళ్ళు, ఒక అవస్థ ఉంటే ఇంకో అవస్థ రాదు. ఎందుకంటే అవస్థ అనుభవించాడు ఒక్కడే కనుక, ఏదో ఒకటే అనుభవిస్తాడు కనుక, ఒక అవస్థ అనుభవించేటప్పుడు అదే వ్యక్తి ఇంకో అవస్థని అనుభవించలేడు, అది సాధ్యం కాదు. కనుక మూడు అవస్థలు ఒకదాని తర్వాత ఒకటి సీక్వెన్షియల్గా వస్తాయే కానీ సైమల్టేనియస్గా రావు. అర్థమైంది కదా? కనుక స్థూలం తర్పయతి విశ్వం, ఈ స్థూలమైనటువంటి వైశ్వానరః భోగ్య ప్రపంచం స్థూలం తర్పయతి అంటే తృప్తిని పొందిస్తూ ఉన్నాడు, తృప్తినిస్తూ ఉన్నాడు. ఎవరు అంటే ఈ స్థూల ప్రపంచం, స్థూల వస్తువులు, స్థూల నామరూపాలన్నీ కూడా ఈ విశ్వుడికి తృప్తినిస్తున్నాయి. స్థూలమైన కారు వాకిట్లో ఉంటే తృప్తి వస్తుందా? లేకపోతే ఎక్కడో బొమ్మ కారు, చిన్న కారులు ఎక్కడో కలలో ఉన్న కారు తృప్తినిస్తుందా? స్థూలమైన కారే ఇల్లు తృప్తినిస్తుంది, స్థూలమైన ఇల్లే తృప్తినిస్తుంది. అందుకని స్థూలం విశ్వం తర్పయ్యది, విశ్వుడు అంటే జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి ప్రథమ పాదమైనటువంటి స్థూలమైనటువంటి విశ్వుడు ఎవరైతే ఉన్నాడో వాణ్ణి స్థూల ప్రపంచం తృప్తిపరుస్తున్నది, కానీ సూక్ష్మ ప్రపంచం కాదు తృప్తిపరిచేది. అందుకని మనకు స్థూలము కావాలి. నిద్రలో చెక్ వచ్చింది అనుకోండి, బ్యాంక్ చెక్, లాటరీ వచ్చింది నిద్రలో, ఆ లాటరీ డబ్బులు వచ్చినాయి, అవి తీసుకొని ఉదయాన్నే లేవంగాని ఏమండి ఏమండి మనకు లాటరీ వచ్చింది డబ్బులు అని చూపిస్తారా? అది సూక్ష్మ ధనం. స్థూలధనమే జాగ్రత్త అవస్థలో ఉపయోగపడుతుంది కానీ తృప్తినిస్తుంది కానీ సూక్ష్మధనం ఇవ్వదు. అదే చెప్తున్నారు ఇక్కడ, స్థూలం తర్పయతి విశ్వం ప్రవిక్తం తు తైజసం. సూక్ష్మమైనటువంటి పదార్థాలు తైజస్సుని తృప్తిపరుస్తున్నాయి అన్నారు. బాగా అన్నం తిన్నారు, ఫుల్గా స్టమక్ ఫుల్గా నిద్రపోతున్నారు. నిద్రపోయే ముందు కళ వచ్చింది, నిద్రపోయేటప్పుడు కళ వచ్చింది, కళలో బాగా ఆకలైంది, బాగా ఆకలైంది. ఆకలైనప్పుడు మీకు అన్నం కావాలి. అన్నం కావాలి అంటే సూక్ష్మ అన్నం తింటారా స్థూల అన్నం తింటారా? ఫ్రిడ్జ్లో చాలా ఉన్నాయి తినేవన్నీ, అందుకని తీసుకొని తినగలరా? అది తృప్తిపరుస్తుందా? సూక్ష్మ అవస్థలో ఉన్నప్పుడు స్వప్నంలో సూక్ష్మ పదార్థమే తృప్తిపరుస్తుంది. మంచినీళ్ళ కుండ పక్కనున్నా కూడా ఆ స్థూల జలం తృప్తినివ్వదు, తాగలేను కూడా. ఫస్ట్ సూక్ష్మజలమే దాహాన్ని తీరుస్తుంది కలలో, సూక్ష్మజలమే దాహాన్ని తీరుస్తుంది. అదేవిధంగా మీరు చీకటి గదిలో పడుకొని ఉంటారు, చీకటి గదిలో పడుకున్నప్పుడు మంచి నిద్రలో ఉంటారు, కలలో ఉంటారు, లైట్ చూస్తూ ఉంటారు, అక్కడ లైట్ చూస్తారు. ఇక్కడ చీకటి గదిలో పడుకున్నావు కదరా, అక్కడ లైట్ ఎట్లా చూస్తున్నావు అన్నాడు. స్థూలంలోనేమో చీకటి ఉన్నదండి, కానీ సూక్ష్మంలో లైట్ ఉంది. ఇది ఎట్లా సాధ్యం? నిన్న ఎంత పెద్ద కాంతి కనపడింది నాకు అన్నాడు. ఎక్కడ? కలలో. నిద్రపోయింది ఏ రూమ్లో? చీకటి గదిలో. చీకటి గదిలో కాంతి ఎలా కనపడింది అంటే కనపడింది. అది సూక్ష్మం కాంతి, అది సూక్ష్మ కాంతి. కనుక స్థూలంలోవి మనకు ప్రయోజనం ఉండవు అన్నారు. కనుక సూక్ష్మం ప్రవివిక్తం, సూక్ష్మం ప్రవిక్తం అంటే సూక్ష్మం తైజసంని తృప్తిపరుస్తుంది. తర్పయతే అనేది సప్లై చేసుకోవాలి, తర్పయతే. అదేవిధంగా ఆనందశ్చే తథా ప్రాజ్ఞం, తథా అదేవిధంగా, అదేవిధంగా ఆనంద ప్రాజ్ఞుణ్ణి తృప్తిపరుస్తున్నది. ప్రాజ్ఞుడు ఏ అవస్థ? పాదం, మూడో పాదం. ఏ అవస్థ ప్రాజ్ఞుడు? ఏ అవస్థ? సుషుప్తి అవస్థ. మూడవ పాదం సుషుప్తి అవస్థ, ప్రాజ్ఞుడు ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. కారణ శరీరం, అక్కడ ఆనందం కారణ శరీరం అని చెప్పాము. అక్కడ కారణ శరీరం ఉన్నది కూడా నీకు తెలియదు కదా, కనుక ఆనందం మాత్రం తెలుసు. ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఆనంద బుక్ ఆనందశ్చ, ఆనందం తృప్తిపరుస్తూ ఉంటుంది. అందుకే అందరం నిద్రపోవడానికి ఇష్టపడతాం. చూసారా, నిద్రపోయేటప్పుడు నిద్రపోతున్నాను ఆనందం అనుభవిస్తున్నాను అని కూడా తెలియదు. ఎప్పుడన్నా ఆలోచించామా ఇది? అందరూ నిద్రపోవాలని కోరుకుంటాం. నన్ను డిస్టర్బ్ చేయవాకు, నిద్రపోతున్నాను అని చెప్పి బాగా బెడ్ అంతా చక్కగా చేసుకొని అన్నీ చక్కగా అమర్చుకున్న తర్వాత నిద్రపోతాం. నిద్రపోయేటప్పుడు ఒరే నీకేమన్నా తెలుస్తున్నదా అంటే, ఇంకా తెలిస్తే నిద్ర ఎట్లవుతుంది? నిద్రపోయేటప్పుడు ఏమైనా తెలిసింది అనుకోండి, అది నిద్ర అవుతుందా? ఏమవుతుంది అది? నిద్రపోయేటప్పుడు మనకు ఏదైనా తెలుస్తూ ఉన్నది అనుకోండి, అది ఏ అవస్థ అవుతుంది? జాగ్రత్త అవస్థ అవుతుంది. కనుక నిద్ర అంటే ఏమిటి? ఏమీ తెలియని స్థితి అంటే మన యొక్క స్వరూపం ఏమీ తెలియనప్పుడు ఉన్నది. చూసారు ఆనందం, ఆనంద స్వరూపం మన స్వరూపం. కానీ ఇక్కడ కోశ ఆనందం, అందరం ఆత్మస్వరూపాన్ని అనుభవిస్తున్నప్పటికీ కూడా ఆ కారణ శరీరంలో ఇంకా అజ్ఞానం ఉన్నది కాబట్టి అది కూడా ఒక కోశానందమే. ఎందుకండి అది కోశానందం అంటారు? ఆత్మానందం అనకూడదా అంటే పొద్దున్నే లేవంగానే వెళ్ళిపోతున్నది కదా అది. మెలకు రాగానే అలారం పెట్టాం, ఐదైంది, మనం పెట్టకపోయినా పక్కవాళ్ళు పెడతారు అలారం, కౌసల్య సుప్రజారామ అని లేపుతారు. ఏటి పెట్టి లేపంగానే ఉదయాన్నే మెలకు రాగానే ఆ ఆనందం పోతున్నది కదా. కనుక అది ఆత్మానందం కాదు. ఆత్మానందమే అయితే కనుక పోదు, అక్కడ మనం అనుభవించేది కోశానందం అంటాం. అది త్రిధా తృప్తిం నిబోధత, మూడు విధాలైన తృప్తిని పొందుతున్నావని నువ్వు తెలుసుకో అన్నారు. నీ బోధత ఈ విధంగా అర్థం చేసుకోవాలి అన్నారు. ఈ తర్పణం అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? శ్రాద్ధం చేసేటప్పుడు తర్పణం నీళ్ళు వదిలిపెడతారు, సరే తర్పణం అంటారు. తర్పయతి తర్పయ తృప్యత 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 అని మూడుసార్లు చెప్తారు. ఆ పితృదేవతలు తృప్తిపడాలని చెప్పి చేసే కార్యం తర్పణం అన్నారు. దానికే తర్పణం అని పేరు వచ్చింది. తృప్ ధాతులో నుంచి వచ్చిందే తర్పణం. తర్పయతి అంటే ఏమిటి? తృప్తిపరుస్తున్నది అని అర్థం. ఈ స్థూల విషయాలేమో స్థూల శరీరంలో ఉన్నప్పుడు తృప్తిపరుస్తున్నాయి, సూక్ష్మ విషయాలేమో సూక్ష్మ మనస్సును ఉన్నప్పుడు అక్కడ తృప్తిపరుస్తున్నాయి ఆత్మని. అదేవిధంగా నిద్రలో ఆనందమయుడు తృప్తిపరుస్తున్నాడు ఆనంద ఆత్మ. తర్వాత కారిక, ఐదవ కారిక. త్రిషు ధామసు యద్భోజ్యం భోక్తా యశ్చ ప్రకీర్తితః వేదై తదుభయం యస్తు సభుంజానో నలిప్యతే. చాలా ముఖ్యమైన కారిక, ఫలశ్రుతి గురించి చెప్తున్నారు. మూడు స్థానాలు, మూడు భోగాలు, మూడు అవస్థలు చెప్పిన తర్వాత, మూడు తృప్తులు గురించి చెప్పిన తర్వాత, ఇవన్నీ నాలుగు కారికలు చదివితే మీకేమిటండి ప్రయోజనం అన్నాడు. ఒకటి రెండు మూడు నాలుగు కారికలు, మూడు నాలుగు ఐదు మంత్రాల గురించి చెప్తున్నాయన్నారు కదా. ఇక్కడ వచ్చి కూర్చొని ఇట్లా వింటే మాకేమిటి ప్రయోజనం అని అడుగుతారా? గౌడపాదుల వారు చెప్తున్నారు చాలా ప్రయోజనం ఉందన్నారు. ఏమిటండి ఆ ప్రయోజనం? చూడండి మంత్రం. త్రిషుధామసు యత్ భోజ్యం. త్రిషుధామస్ అంటే మూడు అవస్థల యందు, ధామసు అంటే అవస్థల యందు. మనం తెలుగులో అనే అవస్థ కాదు, ఓకే? అవస్థ అంటే స్థితి, జాగ్రత్త స్థితి, స్వప్న స్థితి, సుషుప్తి స్థితి. త్రిషు ధామసు మూడు అవస్థలయందు, మూడు అవస్థలయందు జాగ్రత్త అవస్థ ఎందు, స్వప్నావస్థ ఎందు, సుషుప్తి అవస్థ ఎందు. సుషుప్తి అంటే ఏమిటి? సుషుప్తి అంటే ఏమిటి? నిద్ర. కనుక సంస్కృత పదాలు కొంచెం, స్వప్నం అంటే తెలుసు కదా కళ, జాగ్రత్త అంటే జాగ్రత్తగా ఉండరా అంటారు తెలుగులో, జాగ్రత్తగా ఉండంటారు. అది కాదు, మెలకువ రాసుకుంటే బెటర్. మళ్ళీ ఎప్పుడో 10 సంవత్సరాల తర్వాత పుస్తకం చూస్తే ఏమిటో జాగ్రత్త జాగ్రత్త అన్నారు స్వామిని, జాగ్రత్తగా ఉండమని చెప్పారు. అలా అనుకోకండి. జాగ్రత్త ఈజ్ ఈక్వల్ టు మెలకువ, స్వప్నం కళ, సుషుప్తి నిద్ర. స్వచ్ఛమైన తెలుగులో రాసుకోండి బెటర్, ఎందుకంటే రాసుకున్నప్పుడు అర్థం, వినేటప్పుడు అర్థమైనట్లుగా ఉంటుంది, తర్వాత ఎప్పుడో చూస్తే ఏమిటి ఎందుకు రాశాం ఇది అని అనుకుంటాం. మెలకువ కళ నిద్ర, దాన్ని ఆయన త్రిషుధామసు అన్నారు. ఇప్పుడు మూడు అవస్థలయందు, మూడు అవస్థలయందు మెలకువ కళ నిద్రయందు అని అర్థం. యత్ భోజ్యం, యత్ భోజ్యం ఏదైతే అనుభవిస్తున్నాడో, భోక్త యత్ భోజ్యం, ఈ మూడు అవస్థలయందు అనుభవించేవాడు ఆ భోగాన్ని. భోజ్యం అంటే ఏమిటి? అనుభవించేటటువంటిది. భోక్త, భోక్త అనుభవించేవాడు. యహ ప్రకీర్తితః భోక్త, ఏ భోక్త అయితే ఉన్నాడో. ఇప్పుడు మీరు భోక్తలా కాదా? మాండూక్య ఉపనిషత్తు భోక్తలు మీరు, అవునా? మాండూక్య ఉపనిషత్తు వింటున్నారు గనక ఆ ఉపనిషత్తు, ఆ మీరు దాన్ని అనుభవిస్తున్నారు ఆ శబ్దాన్ని. ఇప్పుడు మాండూక ఉపనిషత్తు భోక్తలు యత్ ప్రకీర్తి యహ ప్రకీర్తితః భోక్త ఇతి ఏం చేస్తున్నాడు? త్రిషుధామసు యత్ భోజ్యం మూడు అవస్థలయందు ఏదైతే అనుభవిస్తున్నాడో. అనుభవిస్తున్నామా లేదా సందేహమా? సహాయ వేద, ఈ విధంగా ఎవరైతే తెలుసుకుంటారో ఆత్మనైన నేను మూడు శరీరాల ద్వారా మూడు రకాలైన విషయాలని, మూడు రకాల తృప్తుల్ని, మూడు రకాలైన భోగాలని అనుభవిస్తున్నాను అని ఎవరైతే తెలుసుకుంటాడో మాండోక్యోపనిషత్తు క్లాసుకు వెళ్ళి పూర్తిగా అర్థం చేసుకుంటాడో యహా సహా వేద. చూడండి రెండు లైన్లు, ఏతదుభయం యహా వేద, వేదైతదుభయం అని ఉన్నది మంత్ర కారికలో. వేదైతదుభయం అన్న ఏతత్ ఉభయం యహా వేద, వేదైతద్ ఏతత్ ఉభయం వేద. ఉభయం అంటే ఏమిటి? భోక్త నేను, భోజ్యం. మూడు రకాలు భోజ్యాలు భోగాలను అనుభవిస్తున్నాను, తృప్తులు అనుభవిస్తున్నాను. భోక్తనైన నేను భోజ్యాన్ని అనుభవిస్తూ ఉన్నాను ఎవరైతే తెలుసుకుంటాడో. భోజ్యం అంటే భోగ్యం. ఎవరైతే తెలుసుకుంటాడో, తెలుసుకున్నారా లేదు? ఇప్పుడు మీరు తెలుసుకున్నారా? అతనికి భుంజానః అనుభవిస్తున్నప్పటికీ కూడా అతను నలిప్యతే, ఏవి కూడా ఈ శరీరానికి అనుభవించేటటువంటివి ఏవి కూడా అతన్ని అంటవు. ఎటువంటి సమస్యలు కానీ, ప్రాబ్లమ్స్, ఎటువంటివి బాధలు ఉండవు అతనికి. తెలుసుకున్నవాడికి మాండుక్యోపనిషత్తు విని అర్థం చేసుకొని తెలుసుకున్నవాడికి ఉండదు అన్నాడు. నలిప్యత అంటే వాటి వల్ల అతనికి ఎటువంటి లేపనం అంటారు చూసారా, లేపనం అంటే ఆయింట్మెంట్, పూత. పూత పూస్తే అక్కడ ఏమవుతుంది చూసారా, మంట పుడుతుంది కదా. కాస్త జండు పాపం రాస్తేనే మంట, కొంచెం విక్స్ రాస్తే మంట, ఏది అప్లై చేసినా వెంటనే మంట వస్తుంది. ఎందుకంటే అది లేపనం అంటారు, లిప్యతే అని అర్థం. వేడి నీళ్ళు పోస్తే కాలుతుంది, చన్నీళ్ళు పోస్తే ఉణుకొస్తుంది, ఇదంతా లిప్యతే అన్నారు. అదే నిద్రపోయేటప్పుడు కళ్ళు వచ్చేటప్పుడు ఏమో మళ్ళీ అక్కడ పరిగెడతారు, భయపడతారు. ఇట్లాంటివన్నీ లిప్యతే ఉన్నాయి కదా, భయపడుతున్నారు కదా. కానీ ఈ నేను అనుభవించేవాడిని భోక్త భోగ్యానికంటే వేరు అని తెలుసుకోవాలి. లా ఏమిటి ఇక్కడ? ఎంజాయర్ ఎంజాయిడ్. ఇప్పుడు క్లిప్ చూశారనుకోండి, మీరు క్లిప్ చూసి అబ్బా కలర్ బాగుంది స్వామిని, క్లిప్ ఎక్కడ కొన్నారన్నారు. యు ఆర్ ద ఎంజాయర్ ఆఫ్ ద క్లిప్, క్లిప్ని అనుభవిస్తున్నారు. క్లిప్ ఎంజాయిడ్, భోజ్యం, భోజ్య వస్తు, మీరు భోక్త. ఇప్పుడు క్లిప్ను అనుభవిస్తుంటే క్లిప్ ఏమైనా చేస్తుంది మిమ్మల్ని? ఎందుకంటే అది మీకంటే వేరు. అనుభవించేవాడు అనుభవింపబడేదానికంటే వేరు. అవునా? ఏమండి లడ్డు తింటే మరి ఎఫెక్ట్ అవుతుంది కదా అన్నాడు. భోక్త లడ్డు తింటే షుగర్ పెరుగుతుంది. షుగర్ ఎవరికి పెరుగుతుంది? శరీరానికి పెరుగుతుంది, నీకు పెరగడంలా. ఇంజక్షన్ ఎవరికి ఇస్తున్నారు? శరీరానికి ఇస్తున్నారు ఇంజక్షన్, ఆత్మకి కాదు కదా. అనుభవించేవాడు ఆత్మ కదా. శరీరాన్ని నాకు షుగర్ ఉంది అంటున్నది ఆ శరీరం. శరీరానికి ఏమైనా తెలుసా? నువ్వు ఇంజక్షన్ ఇస్తుంటే ఇక్కడ ఇన్సులిన్స్ ఇస్తున్నావు నాకు అని చెప్పి అంటుందా? జడ శరీరానికి అది ఎట్లా భోక్త అవుతుంది? జడ శరీరం భోక్త కాలేదు. కనుక ఏది తిన్నా కూడా ఎఫెక్ట్ అయ్యేది శరీరమే. అదేవిధంగా మనస్సు, మనస్సులో బాధల్ని నేను అనుభవిస్తూ ఉన్నాను. అనుభవించేవాడు వేరే, మనసులో ఉన్న బాధలు వేరే. లడ్డు క్లిప్ అంటే బాగా అర్థమైందండి. మనస్సులో ఉన్న బాధలు నేను తెలుసుకుంటున్నాను అంటే నాకు చాలా బాధగా ఉందండి వేళ. ఎక్కడ రానా నా మనస్సులో అన్నాడు. నా మనస్సులో బాధగా ఉందని తెలుసుకునేవాడు ఆ మనసులో ఉన్న బాధ కంటే వేరా కాదా? ఇందాక క్లిప్ చెప్తే నేను వేరే అన్నారు కదా. తెలుసుకోబడేది తెలుసుకునేవాడి కంటే వేరా కాదా చెప్పండి. అసలు సంగతి ఇక్కడెక్కడ ఏదో అంటారు, తాడో పేడో తేల్చేస్తా ఉంటారు. తెలుసుకునేదానికంటే తెలుసుకునేవాడు వేరా కాదా అంటే వేరేనండి అన్నారు. ఈ శరీరాన్ని తెలుసుకునేవాడు శరీరం కంటే వేరంటే అక్కడ చెప్పగలుగుతాం. మరి మనస్సుని కూడా తెలుసుకునేవాడు, మనస్సులో బాధలను తెలుసుకునేవాడు ఒకడు ఉన్నాడు కదా భోక్త, మరి వాడు మనసులో బాధల కంటే వేరా కాదా? ఆ తెలుసుకునేవాడికి మరి బాధ ఉన్నదా మనసులో ఉన్నదా? బాధ మనసులో ఉంది, మనసులో ఉన్నది. ఎట్లా చెప్పగలరు? ఎందుకంటే తెలుసుకుంటున్నాడు ఆ బాధని. తెలుసుకునేటప్పుడు అది ఆబ్జెక్ట్ అవుతుంది. ఆ పెయిన్ బికమ్స్ ద ఆబ్జెక్ట్. తెలుసుకునేవాడు సబ్జెక్ట్, భోక్త. ఆ మనసులో బాధ కూడా అమ్మాయి సమస్య, అబ్బాయి సమస్య, ఇవన్నీ తెలుసుకుంటున్నాం కదా, కనుక అవి భోజ్యం. అప్పుడు మనసులో ఉన్న బాధలు నన్ను అంటవు అన్నాడు. మనసులో ఉన్న బాధలు ఎవరికి? మనసుకి. నేను మనసులో ఉన్న బాధల్ని తెలుసుకునేవాడిని సాక్షిని అన్నాడు. ఈ క్లిప్పును చూసేవాడిని సాక్షిని. స్థూల భుక్ స్థూల భోక్త, సూక్ష్మభోక్త. మనస్సుని తెలుసుకునేవాడు సూక్ష్మభోక్త, నిద్రపోయేటప్పుడు ఆనందభోక్త. ఈ మూడు తెలుసుకున్నప్పుడు, ఈ మూడింటిని తెలుసుకునేవాడు తెలుసుకునేబడేదానికంటే వేరైనప్పుడు నాకు దానివల్ల ఏ బాధలు వస్తాయండి? ఎటువంటి బాధలు వస్తాయి? శరీర బాధలు కానీ, బాహ్య ప్రపంచంలో ఉన్న వస్తువుల బాధలు కానీ, మానసిక బాధలు కానీ, మనస్సులో వచ్చే బాధలు కానీ, ఏ బాధలు ఉండవు. న లిప్యతే. ఈ చిన్న ఫార్ములా తెలుసుకునేవాడండి. ద నోవర్ ఆఫ్ ద నోన్ ఆబ్జెక్ట్ ఈజ్ డిఫరెంట్, దేర్ ఫోర్ హీ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్ బై దట్. తెలుసుకునేవాడు, అనుభవించేవాడు భోక్త. అనుభవింపబడేదానికంటే వేరైనప్పుడు ఆ అనుభవింపబడేది నాది కాదు, నేను కాదు, అది వేరే పదార్థం అని తెలుసుకున్నప్పుడు వాణ్ణి అవి అంటవు. న లిప్యతే. అందుకనే జ్ఞానులు ఆనందంగా ఉంటారు అన్నారు. ఇప్పుడు అర్థమైందా? ఏమండి జ్ఞానులు అందరూ ఆనందంగా ఎట్టుంటారండి అన్నారు. ఏమి లేదు, డిటాచ్ డిటాచ్ అన్నారు. పరమార్థానంద స్వామి చెప్తారు నైబరైజేషన్ అన్నారు. నైబరైజింగ్ ద ప్రాబ్లం. పక్క వాళ్ళ ఇంట్లో వచ్చే సమస్యలన్నీ అంటావా లేదా? కిటికీలోని చూస్తూ అయ్యో అంటాం. నైబరైజేషన్, ఇరుగు పొరుగు వాళ్ళ బాధలు చూసేటప్పుడు పాపం అంటావా లేదా? అదేవిధంగా స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మీ ఇరుగు పొరుగు అంటాం. నైబర్స్ ఇరుగు పొరుగు. అందులో భోక్త అనుభవించేవాడు, ఆత్మస్వరూపుడు ఎప్పుడు వాటి వల్ల ఎటువంటి బాధను పొందడు. న లిప్యతే. వాటి వల్ల ఎటువంటి మలినము ఉండదు అని అతడు కదా. అవి అతన్ని అంటవు. తామరాకు మీద నీటి బొట్టు లాగా. తర్వాత కారిక అర్థమైంది అనుకుంటాను. ఎలాగండి అర్థం చేసుకోండి అంటారు. తెలుగు సినిమాలు చూసారా? డబుల్ యాక్షన్, ఒకడే డబుల్ యాక్షన్ వేస్తాడు. డబుల్ ఏమిటంటే త్రిబుల్ యాక్షన్. మహారథి కర్ణలో అంటే త్రిబుల్ యాక్షన్, కర్ణ, అర్జున, దుర్యోధన, ఒకే ఎన్టీ రామారావు, ఒకే ఎన్టీ రామారావు మూడు పాత్రలు వేస్తాడు. డైలాగులు మారుతూ ఉంటాయి. ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయం. ఇప్పుడు ఆత్మనైన నేను ఎన్ని పాత్రలు వేస్తున్నాను? త్రిపాత్రాభినయం అన్నారు. జాగ్రత్త పాత్ర, స్వప్న పాత్ర. పాత్ర అంటే ఇది కాదండి, రోల్, రోల్. కనుక మూడు పాత్రలు వేస్తున్నాను. ఆ పాత్రలు వేసేవాడు పాత్రల కంటే వేరా కాదా? అప్పా ఇప్పుడు ఎప్పుడు అర్థమైందండి మాకన్నారు. సినిమా అర్థమైంది కదా. అదే ఒకే యాక్టర్ మూడు రకాల పాత్రలు వేసేటప్పుడు ఆ ఎన్టీ రామారావు కర్ణుడు కాదు, దుర్యోధనుడు కాదు, అర్జునుడు కాదు. అయ్యో కృష్ణుడు పాత్ర తీసేసామేంటి? కృష్ణుడు కాదు. సో కృష్ణ పరమాత్మని తురీయంగా పెట్టుకుందాం. ఓకే. సో అట్లాగే ఈ ఆత్మనైన నేను భోక్తగా మూడు అనుభవాలు, మూడు భోగాలు, మూడు తృప్తులు, మూడు అవస్థలు అన్నీ అనుభవిస్తున్నప్పుడు దానికంటే నేను వేరు. ఇది ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయం గుర్తుపెట్టుకోండి. అది గుర్తుపెట్టుకుంటే ఇది గుర్తుంటుంది. తర్వాత కారిక, ఆరవ కారిక. ఇంతటితో మూడు నాలుగు ఐదు మంత్రాలు అయిపోయినాయి. ఇప్పుడు ఆరవ మంత్రానికి వస్తున్నారు, వేరే టాపిక్. ఆరవ మంత్రంలో ఏం చదివాం మనం? ఏష సర్వేశ్వర, ఏష సర్వజ్ఞ, ఏషోంతర్యామి, ఏష యోనిహి ప్రభవాప్యయౌహి భూతానాం అన్న. ఒకసారి చూడండి ఆరవ మంత్రం. ఏష సర్వేశ్వర, ఏష సర్వజ్ఞ, ఏషోంతర్యామి యోనిహి సర్వస్య ప్రభవాప్యయోహి భూతానా. దానికి ఇప్పుడు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది కారికల్లో వ్యాఖ్యానం. ఎందుకంటే అక్కడ ఉన్నది వన్ అండ్ హాఫ్ లైన్. గౌడపాదులు చారి వారికి తెలుసు, వీళ్ళకి ఒక్క వన్ అండ్ హాఫ్ లైన్లో చెప్తే పాపం ఉపనిషత్తు వీళ్ళందరికీ ఏమర్థం అవుతుందని చెప్పి ఆయన 4 శ్లోకాల్లో చెప్తున్నారు. ఆ యొక్క మంత్రం యొక్క అర్థం ఈశ్వరుని గురించి చెప్తున్నారు, సృష్టి గురించి చెప్తున్నారండి. అసలు విషయానికి వచ్చాం. మనం అనుకుంటాం అండి సృష్టి అంటే ఏమిటండి, ఎవరు చేశారు ఈ సృష్టి, ఎప్పుడు చేశాడు, ఎక్కడ చేశాడు, ఇదే కదా మనకు ప్రశ్నలు. హూ క్రియేటెడ్ దిస్ యూనివర్స్, ఎవరు చేశారు ప్రశ్న, ఎక్కడ చేశాడు ఈ సృష్టి ప్రశ్న, ఎందుకు చేశాడు ప్రశ్న, ఎలా చేశాడు ప్రశ్న. ప్రశ్న ఉన్నాయా చదవండి, తెలుస్తుంది అసలు సృష్టి ఉన్నదా లేదా. నేను ఒక గురు పూజ టాక్లను శివరాత్రి అప్పుడు ఇచ్చాను, 2 orders of reality అని. ఇప్పటికీ ఉంది వెబ్సైట్లో, అది ఉన్నదని కూడా చాలామందికి తెలియదు. 2 orders of reality, నాట్ 2 orders, ఆర్ దేర్ 2 creations, ఎస్ ఆర్ నో, వాటన్నిటికీ ఆ టాక్ అన్నిటికీ అదే ఆధారం. ఇక్కడి నుంచి చెప్పాం, నౌ ఆరో కారిక చదువుతాం. ప్రభవ సర్వభావానాం సతామితి వినిశ్చయః సర్వం జనయతి ప్రాణః చేతోన్షూన్ పురుషః పృథక్. ఈ 6, 7, 8, 9 కారికలు సర్వేశ్వరుడైనటువంటి ఈశ్వరుడు ఈ సృష్టికి జగత్కారణం అనే విషయాన్ని వివరించి చెప్తున్నాయి. అక్కడ ఏం చూసాం మంత్రంలో, సర్వస్య ప్రభవ అప్యయౌహి భూతానామన, ఏష సర్వేశ్వరః, ఈ ఈశ్వరుడు ఈ జగత్తు ఉత్పత్తికి, జగత్తు నిలిచి ఉండడానికి, జగత్తు లయం చేయడానికి ఆయనే కారణం అన్న. ఏష సర్వేశ్వరః, ఈ ఈశ్వరుడు ఈ జగత్తుకి ప్రభవ ప్రళయానికి స్థితికి ఆయనే కారణం అన్న, జగత్ కారణం. మరి జగత్ ఏమవుతుంది, కార్యం అవుతుంది. ఆయన కాజ్ అయితే జగత్ ఎఫెక్ట్ అవుతుంది, కార్యం. ఏష అంతర్యామి అన్న, ఈ ఈశ్వరుడు అందరియందు ఉన్నాడన్న. అంతర్యామి అంటే ఏమిటి, అంతః స్థిత్వా యమయతి అన్న మంత్రంలో. ఏషోంతః పురుషః, అందరి శరీరాల్లో ఉండి ఆ శరీరాన్ని నడిపిస్తూ ఉన్నాడు అన్నాడు, కంట్రోల్ చేస్తూ ఉన్నాడు అని చెప్పింది మంత్రం. దానికి ఈ మంత్రంలో చెప్తున్నారు, ప్రభవ సర్వం భావానాం. ఇప్పుడు ఈ 6, 7, 8, 9 మంత్రాలకి కొంత సారాంశాన్ని చెప్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది ఈజీగా. ఈ సృష్టి జరిగిందా లేదా, జరిగిందండి అన్నాడు. సృష్టి ఉన్నదా లేదా, మహాసృష్టి అండి ఉన్నదండి అన్నాడు. క్రియేషన్ ఈజ్ దేర్, సృష్టి జరిగింది. మళ్ళీ ప్రళయం వచ్చినప్పుడు సృష్టి పోతుంది. సృష్టి జరిగింది, సృష్టి పోతుంది. ఎవరు చేశారు ఈ సృష్టి, ఎలా చేశారు, ఎప్పుడు చేశారనే దాని గురించి రకరకాల భిన్న భిన్న అభిప్రాయాలున్నాయి. భిన్న భిన్న మతాల్లో, మతాలంటే వేరే మతాల గురించి మాట్లాడటంలే, మన హిందూ ధర్మంలోనే అనేక మతాలు, అభిప్రాయం, మతం అంటే అభిప్రాయం. సృష్టి గురించి అనేక అభిప్రాయాలున్నాయి, అనేక మతాలున్నాయంటే అనేక అభిప్రాయాలున్నాయి. ఆ అనేక అభిప్రాయాల్లో ఈ 4 శ్లోకాల్లో 4, 2, 8 అభిప్రాయాలు చెప్తున్నారు ఇప్పుడు గౌడపాదుల వారు. 4, 2, 8 అంటే ఒక్కొక్క కారికకి 2 అభిప్రాయాలు. ఇంగ్లీష్లో వ్యూ అంటాం, ద వ్యూ అబౌట్ ద క్రియేషన్, నా అభిప్రాయం ఇదండి సృష్టి అంటే. ఇంకొకటి వచ్చి అది తప్పు, నా అభిప్రాయం ఇది సృష్టి అంటే. వీళ్ళిద్దరిని కొట్టేసి మూడోవాడు వచ్చి నా అభిప్రాయం ఇది సృష్టి అంటే, ఇది సృష్టి. వీళ్ళందరినీ కొట్టేసి సైన్స్ వచ్చి డార్విన్ సిద్ధాంతం ఉంటుంది, కోతిగా పుట్టేట ముందు మనిషి, తర్వాత తోక కించిన చెన్నగా పోయి ఇవల్యూషన్ సిద్ధాంతం అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు సృష్టి గురించి మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఎవరు కూడా నిశ్చయంగా ఇది సృష్టి అని చెప్పలేకపోతున్నారు. ఇది సృష్టి అని తాను మాట్లాడుతున్నప్పుడు అవతల వాడు వచ్చి ఇది కాదన్నప్పుడు వీడే సమాధానం చెప్పలేకపోతున్నాడు. వాడు చెప్పిన దాన్ని ఇంకొకడు వచ్చి ఇది కాదన్నప్పుడు వాడు నిలవలేకపోతున్నాడు. కనుక ఒకళ్ళనొకళ్ళు అంటే తీసేస్తున్నారు, ఈ సృష్టి ఇది కాదు ఇది కాదని చెప్తూ ఉంటే అవతల వాడు ఏం మాట్లాడలేకపోతున్నాడు. కనుక ఏంటి అర్థం, ఎవరు నిశ్చయంగా ఇది సృష్టి అని చెప్పలేకపోతున్నారు. అయితే మీరేం చెప్తారండి అని అడిగితే మనం ఏం చెప్తాం, సృష్టి లేదు అంటాం. దెర్ ఇస్ నో సృష్టి అట్ ఆల్, ఇది అసలు ఆన్సర్. ఇట్లా చెప్తే భయపడతారని మనం ఏం చేస్తాం తెలుసా, ఉంది సృష్టి ఉంది అన్నా, సృష్టి ఉంది అని చెప్తాం. మొదట పాట నేర్పేటప్పుడు సృష్టి ఉన్నది ఎవరు చెప్పారు, ఉపనిషత్తు చెప్తోంది. తస్మాద్ ఆత్మనః ఆకాశ సంభూతః, పుట్టింది ఆకాశం పుట్టిందన్నాం. జన్మాద్యస్య యతః, ఈశ్వరుడి నుంచే ఈ సృష్టి అంతా వచ్చింది అంటున్నాం. నిజంగా సృష్టి లేకపోయినప్పటికీ కూడా సృష్టి ఉన్నది అని ఎందుకు చెప్తున్నామంటే, అసలు సృష్టి అంటే ఏమిటి చెప్పండి అన్నాడు. వేదాంతం ప్రకారం సృష్టి అంటే వ్యక్తం అని అర్థం, ప్రళయం అంటే అవ్యక్తం, మేనిఫెస్టేషన్ అండ్ అన్మానిఫెస్టేషన్ ఓన్లీ. వ్యక్తం కావడం, వ్యక్తం కాని స్థితిలోకి వెళ్ళడం, అవ్యక్తం కావడం. ఇప్పుడు మనం వ్యక్తావస్థలో ఉన్నాం, నిద్రపోతే అన్నీ అన్మానిఫెస్టికెళ్ళిపోతాయి, అవ్యక్తావస్థ. మనం నిద్రపోతే లయ, భగవంతుడు అన్నీ తనలో కనుక తీసుకుంటే ప్రళయ, కేదార్నాథ్ ప్రళయం, ప్రళయ తాండవం చేశాడు శివుడు. కనుక అన్నీ తనలో లీనం చేసుకుంటే ప్రళయం, మనం నిద్రపోయేటప్పుడు అన్నీ మనలో కలిసిపోతే లయం. మనం కూడా చిన్న ప్రళయాన్ని సృష్టిస్తున్నాం రోజు, నిద్ర కూడా ఒక చిన్న ప్రళయమే కదా. ఎక్కడికి పోతున్నాయి చూడండి ఆశ్చర్యం, కొన్ని కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నాం, ఎక్కడున్నామో తెలియదు మనకు, బ్యాంక్ బ్యాలెన్స్ తెలియదు, శరీరమే తెలియకపోతే ఇంకా బ్యాంక్ బ్యాలెన్స్ ఏందండి. లయ వ్యక్త అవస్థ, ఇప్పుడు రాత్రికి అవ్యక్త అవస్థ. అదేవిధంగా ఈ సృష్టి అంతా కూడా వ్యక్తస్థితికి వస్తున్నది, తర్వాత అవ్యక్త స్థితికి పోతుంది. ఈ వ్యక్తస్థితినే సృష్టి అన్నారు వీళ్ళు. మనమేమంటాం, వ్యక్తస్థితి. దేన్ని కూడా ఎవ్వరూ నూతనంగా సృష్టించలేరు, నథింగ్ కెన్ బి న్యూలీ క్రియేటెడ్. భగవంతుడు కూడా సృష్టించలేట, ఉన్నదాన్నే వ్యక్తమయ్యేటట్లు, ఆ వ్యక్తమయ్యేదాన్ని మళ్ళీ అవ్యక్తం. అవ్యక్తావ్యక్తయ సర్వాః ప్రభవంత్యః రాగమే రాత్ర్యాగమే ప్రళీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞకే భగవద్గీత. కృష్ణ పరమాత్మ చెప్పారు, సృష్టి అంటే ఏముంది, కనపడకుండా ఉన్నవన్నీ కనపడుతుంటాయి, ప్రళయం అంటే కనపడేవన్నీ కూడా కనపడకుండా పోతూ ఉంటాయి, ఇంతేనండి సృష్టి ప్రళయం అంటే అంటాం మనం. కనుక నిజంగా సృష్టి చెయ్యడం అనేటువంటిది ఏమీ లేదు. కనుక ఇది అర్థం చేసుకోవడం చాలా చాలా కష్టం. పెద్ద పెద్ద మేధావులు పండితులే ఇక్కడ డింకీలు కొట్టారంటారు చూడండి, తెలుగులో బోల్తా పడ్డారు డింకీలు కొట్టారంటారు. అంటే ఏమిటి, అర్థం చేసుకోలేకపోయినారు. ఎవరండి వారు ఆ పండిత మన్యులు అంటే, వినండి వారి గురించి చెప్తాం అంటున్నారు గౌడపాదుల వారు. సాంఖ్యవాది, న్యాయ, వైశేషిక, యోగ, ఒకళ్ళ ఇద్దర, విశిష్టాద్వైతం, ద్వైతం, అందరూ ఎక్సెప్ట్ అద్వైతి, అందరూ. ఇంకా బుద్ధిజం జైనిజం అనేది అవన్నీ తర్వాత సంగతి, ఇక్కడే ఈ సాంఖ్యయోగ న్యాయ మీమాంస. ముందు సాంఖ్యయోగాన్ని గురించి చెప్తున్నారు. సాంఖ్యులు చెప్పేది సత్కార్యవాదం అంటాం, న్యాయం వాళ్ళు చెప్పేది అసత్కార్యవాదం అంటాం. సాంఖ్యు మతం వాళ్ళు చెప్పేది సత్కార్యవాదం లేక ఆరంభవాదం లేక పరిణామవాదం. సృష్టి పరిణామం చెందింది అన్నారు. మనం సాంఖ్యులతో పాటు కొంచెంసేపు ఒప్పుకుంటాం, తర్వాత వాళ్ళని కూడా నెగేట్ చేస్తాం. అదే న్యాయ వాళ్ళు చెప్పేది ఏమిటంటే అసత్కార్యవాదం అన్నారు. అంటే ఎగ్జిస్టెన్స్ నుంచే ఎగ్జిస్టెన్స్ వస్తుంది అంటాడు సత్కార్యవాది. అందుకే సత్కార్యవాదం అంటే ఉన్నదాంటి నుంచే వస్తుంది కానీ లేని దాంటి నుంచి రాదు. నువ్వుల్లో నూనె ఉంది కాబట్టి నువ్వుల నూనె వస్తుంది. నువ్వుల నూనె ఉన్నది వచ్చిందా లేనిది వచ్చిందా, అది సత్కార్యవాదం. అది లేకుండా కనుక వస్తే అసత్కార్యవాదం అవుతుంది. ఉంటే ఎందుకు రావాలి అన్నాడు. అది అవ్యక్తంగా ఉంది నాయన, వ్యక్తమైంది ఇప్పుడు అన్నాడు. పాలల్లో వెన్న ఉందా లేదా, అసత్కార్యవాది అంటాడు లేదు అంటాడు. సాంఖ్యవాది ఏమంటాడు, ఉన్నది అంటాడు. అందులో ఉన్నదే సత్ అంటే ఉన్నది, ఉన్నదే పుట్టింది. ఉన్నది పుట్టడం ఎందుకయ్యా అంటాడు వీడు న్యాయవాది. న్యాయవాది అంటే న్యాయ ఫిలాసఫర్. ఉన్నది పుట్టడం ఎందుకు, ఉన్నది కదా అంటాడు. లేనిదే పుడుతుంది కానీ ఉన్నది పుట్టదంటాడు. నాన్ ఎగ్జిస్టెంట్ ఓన్లీ క్యాన్ కమ్, ఎగ్జిస్టెంట్ కెనాట్ కమ్. ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఈ కుండలో ఈ పాము, ఈ కుండ మన్ను కుండ రాకముందు మట్టిలో కుండ ఉన్నదా లేదా. సత్కార్యవాది అంటాడు కుండ లే ఉన్నదంటాడు. కుండ లేకపోతే కుండ ఎట్లా వస్తుంది ఇందులో నుంచి? మట్టిలో కుండ ఉన్నది అయితే కనపడకుండా ఉన్నది, బీజావస్థలో ఉన్నది. న్యాయ ఫిలాసఫర్ ఏమంటాడు? ఉంటే ఇంకా మట్టిలో నుంచి కుండ రావడం ఎందుకు, లేదు కుండ మట్టిలో లేదు. అసత్కార్యవాదం అంటే మట్టిలో కుండ లేదు, తర్వాత కుండ వాడు చేస్తే వచ్చింది అంటాడు. ఇప్పుడు అర్థమైందా? అది విషయం ఇక్కడ చూడండి. ప్రభవ సర్వభావానం, సర్వభావానం అంటే అన్ని జీవరాశుల యొక్క ప్రభవ సృష్టి. చేత్ సతాం ఇతి వినిశ్చయ. సతాం అంటే ఉన్నదాని నుంచి, సతాం అంటే ఉన్నదాని నుంచి వచ్చినది అని సత్కార్యవాద. సర్వం జనయతి ప్రాణ చేతోంశూన్ పురుష పృథక్. ఈ చివరి రెండో లైన్లో ఏం చెప్తున్నారంటే, చేతోంశు అంటే ఈ ప్రాణం అనేటువంటిది జీవ ప్రధానం, పురుషుడు చేతోంశూన్ పురుష పృథకుడు అంటే ఈ ప్రపంచంలో చేతనమైనటువంటి అచేతనమైనటువంటి రెండు ఉన్నాయి కదా సృష్టిలో. అచేతనమైనవన్నీ కూడా ప్రాణం వల్ల వచ్చినాయని, చేతనమైనవన్నీ కూడా పురుషుడి వల్ల వచ్చినాయి అంటే చేతనం బ్రహ్మ. మాయా నుంచి వచ్చినవేమో అచేతనాలు, చేతనం నుంచి వచ్చినవేమో పురుషుడి నుంచి అంటే పరమాత్మ నుంచి వచ్చినవేమో ఈ యొక్క చేతన వస్తువులు ఉన్నారు జీవరాశులు అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. కనుక ఈ కారికలో చేతోంశు అంటే జీవ ప్రధాన అన్నారు. సర్వభావానం అంటే అవ్యక్త రూపేణ వర్తమానం అన్నీ, అంటే విశ్వతైజస ప్రాజ్ఞ ఇవన్నీ కూడా ఈ శరీరాలు అన్నీ జీవరాశులు. ప్రభవ అంటే వ్యక్తం అవడం, సతా ముందే ఉన్నాయి అని అర్థం, ముందే ఉన్నాయి. ప్రాణ జనయతి, ఇక్కడ ఈశ్వరుడే ప్రాణ అని పేరు. ఈశ్వరుడే జీవుడిగాను చేతన అంశాలుగాను అచేతన అంశాలుగాను రెండుగా మారుతాడు. ప్రాణ అంటే ఈశ్వర. జనయతి ప్రాణ అంటే అవ్యక్తమైనటువంటి ఈశ్వరుడు. జనయతి అంటే పుట్టిస్తున్నాడు. అచేతన సృష్టిని సర్వం పురుష ఈశ్వరుడు చైతన్య ప్రపంచాన్ని సృష్టిస్తున్నాడు. చేతుంశూన్ అంటే జీవరాశులను అని అర్థం. జనయతి పృథక్ విడివిడిగా. ఇప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి? ఇవన్నీ మనకు అర్థం కాకుండా ఉండడానికే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆకలి, దాహం, నిద్ర మూడు పెట్టాడు. ఈ మూడింటిని జయించి ఎవరైతే వింటాడో వాడికే నేను అర్థమవుతానంటాడు. టీచర్ 2 గంటలు క్లాసు పెట్టినా కూర్చోగలగాలి కదా. మాయా సహితం బ్రహ్మ ఈశ్వర. మాయా అనాత్మ అపరాప్రకృతి అచేతనం. ఈశ్వరలో బ్రహ్మ ఉంది చైతన్యం. ఈ బ్రహ్మలో ఈశ్వరులో ఉన్న బ్రహ్మ చేతనం బ్రహ్మ నుంచేమో జీవరాశులు వచ్చినాయి, ప్రాణం కలిగినటువంటి చేతనం కలిగినటువంటివి. ఈ మాయ జడమైనది ఉందో చూసారా, దాని నుంచి జడమైన పదార్థాలు వచ్చినాయి. ఈ క్లిప్ జడమైనటువంటిది, దీంట్లో అచేతనం అనేటువంటిది వ్యక్తం కాకుండా ఉన్నది. ఈ శరీరంలో మనకి క్లిప్పుకి తేడా ఉందా లేదా? మనం చేతనం కనుక పరమాత్మ ఇక్కడ చేతనంగా వ్యక్తమవుతున్నాడు జీవరాశుల రూపేణ. కొన్ని వస్తువుల్లో చేతనంగా అవ్యక్తంగా ఉన్నాడు, వ్యక్తం కాకుండా అని అర్థం. అది తర్వాత కారిక. విభూతిం ప్రసవం త్వన్యేం మన్యంతి సృష్టి చింతకాః స్వప్నమాయా స్వరూపేతి సృష్టిరన్యైవికల్పితా ఈశ్వరః సృష్టి కారణం. ఎందుకు చేశావయ్యా ఈ సృష్టి అని అడిగితే కొంతమంది చెప్తారు ఆయన విభూతి అండి, విభూతిం ప్రభవం తు అన్నే అన్నీ అంటే మరికొందరు, ఇది ఈ సృష్టి అంతా కూడా భగవంతుడి యొక్క విభూతి అన్నాడు. అప్పుడు ఈ విభూతి జగత్ అనేటువంటిది భగవంతుడి యొక్క విభూతి అయితే భగవంతుడు సత్యం, ఆయన విభూతి అంటే వైభవం సత్యమే కదా, అప్పుడు కనుక వాళ్ళకి జగత్తు కూడా సత్యం. ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు మాట్లాడుతున్నారు, మీ మాట్లాడే శక్తి విభూతి, ఈ రెండు నిజమే కదా. మీరు మాత్రం నిజం, మీరు మాట్లాడే శక్తి మాత్రం నిజం కాదంటారా, అది ఎట్లా అవుతుంది? కనుక భగవంతుడు తన విభూతి ఈ సృష్టి అంతా కూడా విభూతి కనుక ఇది సత్యమే అంటారు. ఇప్పుడు అందరూ సృష్టి సత్యం వాళ్ళకి, కనుక మన్యంతే సృష్టి చింతకాహ, ఈ సృష్టిని గురించే ఆలోచించే వాళ్ళందరూ ఈ సృష్టి అనేటువంటిది భగవంతుడి యొక్క విభూతి అన్నారు. తర్వాత లైన్లో ఇంకొకరు ఏం చెప్తున్నారు, కాదు కాదు స్వప్నమాయా స్వరూప ఇది, ఇది స్వప్నం లాంటిది అన్నాడు, కళ లాంటిది. మరొకళ్ళు చెప్పేది ఈ సృష్టి ఎట్లాంటిది, కళ లాంటిది అన్నాడు, కళ లాంటిదే అన్నాడు. అంటే వాళ్ళకి కళ కూడా నిజమే, కళ నిజం, ఈ సృష్టి కూడా కళే కనుక కళ లాంటిదే కనుక ఇది కూడా నిజం వాళ్ళకి. మరికొందరు ఏం చెప్తారు, కాదు కాదు మాయా అన్నాడు. మ్యాజిక్ మెజిషియన్ మ్యాజిక్ చేస్తాడు కదా, మాయ చేసేటప్పుడు పుట్టిస్తాడు కదా, అందుకని దేవదాసులు జగమే మాయా అన్నాడు ఆయన. మాయా అంటే మ్యాజిక్ లాంటిది అన్నాడు, ఈ సృష్టి అంతా కూడా మ్యాజిక్ లాంటిది అన్నాడు. ఇంద్రజాలికుడు మాయ చేసి ఎట్లా సృష్టిస్తాడని అలా చేశాట అన్నీ కూడా మరొకళ్ళు చెప్తుంటారు. చెప్పడానికి ఏముంది, ఎవరిష్టం, మీరు కూడా చెప్పచ్చు రేపు ఇంకోటి కావాలంటే ఇంకొక అభిప్రాయం. సృష్టి అన్యై వికల్పితాహ, ఈ విధంగా వికల్పాలుగా వివిధాలుగా చెప్పబడింది సృష్టి గురించి అన్నారు. తర్వాత కార్యక్రమంలో చెప్పబోతున్నారు ఇంకా కొన్ని అభిప్రాయాలు, అసలు ఈ సృష్టి ఇలా ఉంది అలా ఉంది ఇలా జరిగింది అలా జరిగిందని చెప్తున్నారు, నిజంగా మనం చెప్పే ఆన్సర్ ఏంటి తర్వాత వస్తుంది చివరికి, వైదధ్య ప్రకరణంలో వస్తుంది, ఇప్పుడు రాదు, అక్కడ గౌడపాదుల వారు చెప్తారన్నమాట, అప్పుడు చూస్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.